హరివిల్ పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఉగాది రోజు రికార్డ్ చేస్తున్నాం ఈ ఎపిసోడ్. సో మీ అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వచ్చే సంవత్సరం మొత్తం మీకు తీపి ఎక్కువగాను చేదు వగరు తక్కువగా ఉండాలని కోరుకుంటూ మొదలు పెడదాం. ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ నాకు, ఎందుకంటే నేను ఆంత్రప్రన్యూర్స్తో చేసింది చాలా తక్కువ. ఇప్పుడు దాకా దాదాపు 140 ఎపిసోడ్ చేశాను కానీ. సో ఈ ఎపిసోడ్లో మనం ఒక తెలుగు వ్యక్తి, ఐటీ సెక్టర్లో ఆంత్రప్రన్యూర్గా గత 10 ఏళ్ళుగా ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. అంటే నేను ఇంకా మరీ ఎక్కువసార్లు వ్యక్తి వ్యక్తి అంటే బాగోదు. అతని పేరు సతీష్, విసనగిరి, చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు ఒరిజినల్గా, నాకు ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్మేట్. సో అతని ప్రొఫెషనల్ జర్నీ, ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనే కాదు, ఈవెన్ అకాడమిక్స్లో జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు. సో కాబట్టి మొదటి నుంచి మొదలు పెడదాం. అతను చూడంగానే గబుక్కని మీరు సతీష్ అని చెప్పేసి ఏంటిది సత్యనాథేళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అని అనుకోవద్దు. సత్యనాథేళ్ళతో మళ్ళీ మనం విడిగా చేద్దాం. సో ఓకే సతీష్, హరివిల్కి స్వాగతం.
థ్యాంక్ యూ నాగ్. హరివిల్లు శ్రోతలకు, ప్రేక్షకులకు క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సమకాలీన సమస్యలపై నిపుణులను, నిష్ణాతులను పిలిచి కూలంకుషంగా చర్చించి సమాచారం మనకు నిక్షిప్తంగా అందచేయాలన్న ఉద్దేశంతో ఈ హరివిల్లు వేదిక విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో నాగ్కి శ్రోతలుగా మీ అందరికీ అభినందనలు చెప్పుకుంటూ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు సతీష్ విసన్నగిరి. స్వతహాగా నేను చిత్తూరు జిల్లా వాస్తవ్యుని. తిరుపతిలో పుట్టి పెరగడం జరిగింది. తర్వాత చదువుల నెపంతో, చదువుల అవకాశాలు రావడంతో కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో నా ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. అటు తర్వాత వరంగల్లో నా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. అదే నేపథ్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ఉద్యోగం రావడము, యూనో బ్లూ స్టార్ లిమిటెడ్ అనే ఎయిర్ కండిషనింగ్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడము జరిగింది. 3 సంవత్సరాలు ఆ ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేసి ఎక్కువ అనుభవం గడించాలి, మరింత ఎక్స్పోజర్ కావాలి అన్నట్లు ఆశించి విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఒక 3 సంవత్సరాలు దుబాయ్లో ఉండడం జరిగింది. ఆ దుబాయ్లో కూడా మోస్ట్లీ ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్, ఎలక్ట్రికల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇలాంటి ప్రాజెక్టులు చేయడం జరిగింది. తద్వారా నా అనుభవం కేవలం ఎయిర్ కండిషనింగ్ మెకానికలే కాకుండా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే అనుబంధ రంగాల్లో కూడా నేర్చుకోవడం జరిగింది. అదే సంవత్సరం, అదే సమయంలో 2000 సంవత్సరం ప్రపంచంలో అందరూ మనకు తెలిసిందే Y2K అవకాశాన్ని చేపించుకొని అమెరికాకు వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో నేను కూడా అమెరికా వెళ్ళడం జరిగింది. SAP సాఫ్ట్వేర్ నేర్చుకొని వెళ్ళడం జరిగిన, అక్కడికి వెళ్ళిన తర్వాత జావా ప్రోగ్రామింగ్ నేర్చుకొని అందులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తిరిగి నా కెరియర్ను మొదలుపెట్టి ఒక ప్రోగ్రామర్గా, ఒక ఆర్కిటెక్ట్గా, ఒక మేనేజర్గా వివిధ అవకాశాలను అందిపుచ్చుకొని అనుభవాన్ని గడించడం జరిగింది. 2012 సంవత్సరంలో ఇండియాకు రావడం జరిగింది. ఒకే ఒక కొడుకు కావడం వల్ల, లేక ఇండియాకు రావడం నా లోపల కోరిక కావడం, అది ఎందువలనో తెలియదు, 2012 సంవత్సరంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ పేరు పొందిన ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో, గోల్డ్మన్ సాక్స్లో ఒక 2 సంవత్సరాలు సీనియర్ మేనేజర్గా పనిచేయడం జరిగింది.
ఓకే, అక్కడ 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 ఒక చిన్న బ్రేక్ ఇద్దాం, ఎందుకంటే నాది ఒక ప్రశ్న ఉంది, అలాగే ఒక గోయింగ్ జోక్ ఇన్ ట్విట్టర్ కూడా ఉంది. తెలుగు ట్విట్టర్లో తెలుగు రాయటం అంటే తెలుగులో మాట్లాడటం కానీ తెలుగులో ప్రకటనలు ఇవ్వటం కానీ రాజకీయ నాయకులు నేను వెళ్ళి ఫలానా ఆయన్ని పరామర్శించాను అని చెప్పకుండా పరామర్శించడం జరిగింది అంటారు కదా. సో తెలుగు ట్విట్టర్లో కొంచెం తెలుగు గురించి బాగా ఎక్కువ అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు అంటారన్నమాట, ఇది జరిగింది 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 ఏంటనేది. ఇప్పుడు వాళ్ళు చాలామంది ఈ పాడ్కాస్ట్ చూస్తారు, దాని తర్వాత వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోతారు. సో అదొకటి. సో నువ్వు నీ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ సాలరీడ్ ఎంప్లాయీగా ప్రొఫెషనల్ కెరీర్ గురించి చాలా క్లుప్తంగా మొత్తం చెప్పేశావు. దాంట్లో కొన్ని ఇవి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కానీ దానికంటే ముందు నువ్వు చెప్పినట్టు నీ ఇంటర్మీడియట్ నిమ్మకూరు, కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్జేసి దాంట్లో చదివావు. ఇప్పుడైతే తెలుగు కొంచెం బాగానే మాట్లాడుతున్నావు, కానీ బాగానే అనర్గళంగా, అంటే అప్పుడు కూడా బాగానే మాట్లాడుతూ ఉండుంటావు, కాకపోతే ఏపీఆర్జేసీలో నువ్వు సంచలనం సృష్టించావంట కదా ఒకరోజు, ఏదో మొహం కడుక్కుంటా అని చెప్పి. మొహం నేను వెళ్ళి మొహం కడుక్కొస్తాను కాకుండా ఇంకేమన్నావు?
యా ఈ చిత్తూరు జిల్లా వాస్తవ్యుని కావడం వల్ల మా మాండలిక భాష కృష్ణా జిల్లా భాష వేరువేరుగా ఉండడం వల్ల మొదట కొన్ని రోజులు వివిధ రకాల అనుభవాలను యూనో చవి చూడడం జరిగింది. దీస్ థింగ్స్ ఆర్ రియల్లీ లైక్ ఇంట్రెస్టింగ్, అవి ఒక మధుర స్మృతులుగా భావిస్తాను. ఎందుకంటే నన్ను ఇప్పుడు నేను మాట్లాడడం చూస్తే ఎవరు నన్ను చిత్తూరు జిల్లా వాడు అని అనరు, ఎందుకంటే నా భాష మెరుగయ్యింది అనడంలో 2 సంవత్సరాల నిమ్మకూరు జీవనం బాగా హెల్ప్ చేసింది.
మెరుగవటం అనేది కాకుండా మిగతా మాండలికాల్లో పదాలు కూడా బాగా వచ్చి చేరడం వల్ల మీ చిత్తూరు మీ చిత్తూరు ఒరిజినల్ యాస సంక్రమం అయిపోయింది కాబట్టి అది అనుకోవచ్చు.
మొహం మూతి కడుక్కోవడం అండము, కంచాన్ని తట్ట తీసుకొని రావాలి అండము, ఇలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి చెప్పుకోవడంలో. అండ్ ఇట్ యాక్చువల్లీ స్నేహితుల మధ్య ఒక కొత్త వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ వల్ల మా మధ్య ఒక రకమైన అనుబంధం ఏర్పడడంలో సహకరించింది అనడంలో సందేహం లేదు.
సో నీకు ఇలా మొదట్లో అంటే చదువుకునే వయసు నుంచి కూడాను ఇలా ఒక డైవర్సిటీకి ఎక్స్పోజ్ అవడం అనేది నీకు చాలా తర్వాత బాగా ఉపకరించి ఉంటుంది కదా, ఎందుకంటే చదువుకునే టైంలో పుట్టింది రాయలసీమలో అయినా సరే, కొంతకాలం కృష్ణా జిల్లా ఆంధ్రాలో, దాని తర్వాత తెలంగాణ వరంగల్లో 4 ఏళ్ళు అలా చదవటము, దాని తర్వాత ఇండియా యుఎస్ ఈ రెండింటిలో చదువుకున్న వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇండియా మిడిల్ ఈస్ట్ కూడా మధ్యలో కలుపుకుని.
యా డెఫినెట్ గా ఈ వివిధ రకాల వాతావరణాల్లో పనిచేయడము చదువుకోవడం వల్ల ఒక ఒక వ్యక్తిగా మంచి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిందని చెప్పడంలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే తిరుపతిలో ఉన్నంత వరకు అదే ప్రపంచం అనుకున్న నాకు పక్క ఒక 2 జిల్లాలు 3 జిల్లాలు అవతల ఉన్న కృష్ణా జిల్లాకు రావడమే అది ఒక పెద్ద యూనో పెద్ద ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. అప్పటికి నా వయసు 15 సంవత్సరాలు, కానీ ఆ వయసులో ఆ కొత్త అనుభవాలు నేర్చుకోవడం, తిరిగి వరంగల్లో 4 ఏళ్ళు, తిరిగి ఉద్యోగం కోసం హైదరాబాద్లో 1 3 సంవత్సరాలు, ఇలా నువ్వు చెప్పినట్లు వివిధ రకాల వాతావరణంలో పెరగడం నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది నా ఈ స్టార్టప్ లైఫ్ లో కూడా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండడమే కాదు, బట్ ఇన్ జనరల్ లైక్ దుబాయ్లో ఉండడము, అమెరికాలో కూడా నేను ఒక రాష్ట్రంలో లేను, అమెరికాలో కూడా నేను ఆల్మోస్ట్ 6 రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది. సో ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి స్నేహితులు, అక్కడ కొత్త అవకాశాలు, దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే నా నెట్వర్క్, నా పరిధి, కొత్త పరిచయాలు ఇవన్నీ పెరిగిందని చెప్పాలి. అవి ఇప్పుడు నాకు ఈ స్టార్టప్ లైఫ్లో బాగా సహాయపడుతుంది.
సో మీది కుటుంబ నేపథ్యం అంటే అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇట్లా అన్ని రకాల వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీదేమన్నా కొంచెం ఒక ఒకదాని మీద ఎక్కువ ఉండి నువ్వు కొంచెం బ్రేక్అవుట్ టైపా?
ఈ ఈ ప్రశ్న నాకు తర్వాత వస్తుంది అని అనుకున్నాను, కానీ ఇది ఇది మంచి సెగ్వే. నేను స్వతహాగా వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఒక రకంగా చెప్పాలంటే మా ముందు తరాల వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటూ మంచి అభివృద్ధిని సాధించారు. నా ఇమీడియట్ ముందు తరం, మా నాన్నగారి తరం కొన్ని కారణాల వల్ల వ్యాపారంలో సరిగ్గా రాణించకపోవడం, వాళ్ళు మమ్మల్ని విద్య పైన పుష్ చేయడం, ఒక విద్య మంచి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవడం మంచిది అన్న భావన చిన్నప్పటి నుంచి నూరిపోయడం వల్ల ఇలా విద్యలు ఉద్యోగాలు అంటూ ఈ ర్యాట్ రేస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కానీ స్వతహాగా మాది వ్యాపారస్తుల కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబంలో మొట్టమొదట చెప్పుకోవడం కష్టం, కానీ ఒకనొక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా చదువు ఉద్యోగము అని ఒక కెరియర్ ఫామ్ చేసుకోవడం.
సో మీ నెక్స్ట్ జనరేషన్ లో ఇంకా ఎవరైనా వ్యాపారంలో ఉన్నారా? అందరూ నీలాగానే వచ్చేసారు ఇటుపక్కకి?
మా కుటుంబంలో అయితే ప్రతి ఒక్కరూ విద్య వైపే వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. దిస్ ఈజ్ అనదర్ రీజన్ వై ఐ థాట్ మేబీ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, ఒక ఒక ఆ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు మనం ఎందుకు కూడా బిజినెస్ ట్రై చేయకూడదు అన్న ఒక కోరిక కూడా నన్ను ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి ప్రోత్సాహం చేసింది అని చెప్పుకోవచ్చు.
సో అంటే నీకు అదేమన్నా మొదటి నుంచి ఉందా? ఏంటంటే వ్యాపార దక్షత అనేది మా బ్లడ్లోనే ఉంది కాబట్టి అది ఐ ఓ ఇట్ టు మై యాన్సెస్టర్స్ అని కానీ లేకపోతే అలా ఏమైనా ఉందా?
అంటే దక్షత బ్లడ్లో ఉందా లేదా అని చెప్పడం కంటే నేను మా తాతగారు వాళ్ళు ఇద్దరు అంటే రెండు సైడ్స్ మా అమ్మ నా అమ్మ గారు నాన్నగారు ప్లస్ మా నాన్న వాళ్ళ నాన్నగారు ఇద్దరూ ఆ కాలంలో వాళ్ళు చాలా రిస్క్స్ తీసుకొని కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసి ఒక స్టేజ్కి వెళ్ళడం నేను నేను చూశాను స్వయంగా. అలా మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు చేయలేము అన్న కోరిక కూడా, అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా అన్న కోరిక కూడా ఉండడం వల్లనే ఏమో అది దోహదపడింది స్టార్ట్ చేయడానికి. అంతేగాని మనకు దక్షత ఉంది అండ్ అది ఐ డోంట్ థింక్ ఇట్ కమ్స్ బై బ్లడ్ ఆర్ వాట్ ఎవర్ రైట్ లైక్ ఐ థింక్ ది స్కిల్స్ కెన్ బి లర్న్
రైట్
అండ్ హౌ స్కిల్.
సో ఇంకొక చిలిపి ప్రశ్న, ఒక సీరియస్ ప్రశ్న కూడా అనుకోవచ్చు. సో మన కాలేజ్ అండ్ ఆర్సి వరంగల్ మన బ్యాచ్ లో నీ పేరు చెప్పంగానే జనాలందరికీ ముందు గుర్తొచ్చేది హ్యూమన్ లింక్డ్ఇన్ ఆర్ హ్యూమన్ ఫేస్బుక్ టైప్ లో ప్రతి వాళ్ళ ఇంటి అడ్రస్లు వాళ్ళ కుటుంబ వివరాలు ఆ టైప్లో మొత్తం నీకు బాగా గుర్తుండేవి. అంటే యాక్చువల్గా మన ఇయర్ మన బ్యాచ్ ఇయర్ బుక్ కూడా రాయకర్లేదు బేసికల్ నిన్ను పక్కన పెట్టుకుంటే కనుక, నేను రిఫర్ చేస్తే కనుక ఇయర్ బుక్ రిఫర్ చేసినట్టే. సో ఆ స్కిల్ ఆ కాంపిటెన్స్ నీది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అది మెమరైజ్ చేసుకోవడం అట్లా?
అది చెప్పుకోవాలంటే నా ప్రాథమిక విద్య నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్కూల్లో చదవడం జరిగింది. అక్కడ మాకు ఈ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి నుంచే పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా అక్కడ ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు భగవద్గీత కాంపిటీషన్లు పెట్టడము, అధ్యాయాలు కొద్దీ శ్లోకాలు మెమరైజ్ చేసుకొని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్లో బాగా అలవాటు అయింది. ఓ వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఒక 10 మంది ముందు మనకంటూ ఒక గుర్తింపు కావాలన్న కోరికలో ఆ శ్లోకాలను ఒక రకంగా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవడం జరిగింది, దానికోసం కష్టపడడం జరిగింది. అది అలా గుర్తుపెట్టుకోవడం అనేది ఒక ఒక అలవాటుగా మారిపోయింది. అంటే ఒక ఒక కర్మయోగంలో ఇన్ని ఇన్ని శ్లోకాలు ఉన్నాయి, భక్తి యోగంలో ఇన్ని ఉన్నాయి, ఏ శ్లోకం మొదట చెప్పినా అక్కడి నుంచి తిరిగి వాళ్ళు ఆపు అనేంత వరకు మనం శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళాలి. అలా చేయడం వల్ల ఒక రకంగా అది ఈ జ్ఞాపక శక్తి పెరగడానికి కారణమైంది అనుకోవచ్చు. అక్కడి నుంచి అది ఒక అలవాటుగా మారిపోయింది. చదవడంలో కూడా అది మనకి కంప్యూటర్లో పాయింటర్స్ అంటారు సి లాంగ్వేజ్లో, అంటే ఒక ఇప్పుడు హరివిల్లు వేదిక పాడ్కాస్ట్ అనగానే దాని గురించి ఒక 4 పాయింట్లు మనం 4 పాయింటర్లకు గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో మనము హరివిల్లు అన్నప్పుడు ఆ 4 పాయింటర్లు మనకి ఈజీగా గుర్తుకు రావడం జరుగుతుంది. సో అదొక అలవాటుగా మారిపోయింది. కొన్ని రకాలుగా అది నాకు నా బలం అని చెప్పుకోవచ్చు, కానీ చాలాసార్లు అది నా బలహీనత కూడా కావచ్చు, ఈ జ్ఞాపక శక్తి, రైట్? అది ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. నాకు తెలుసు వీళ్ళు పలానా వాళ్ళు వీళ్ళు ఇలా ఇలా, కానీ బలహీనత కంటే బలం వల్ల వచ్చిన అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎస్, దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ హ్యావింగ్ గుడ్ మెమరీ అండ్ రిమెంబరింగ్ ఎవ్రీ వన్, అండ్ మోర్ దెన్ రిమెంబరింగ్ ఎవ్రీ వన్, రిమెంబరింగ్ ట్రివియల్ డీటెయిల్స్ అబౌట్ ఎవ్రీ వన్, రైట్? అంటే నిన్న మన వాట్సాప్ గ్రూప్లో ఇద్దరు స్నేహితులు వాళ్ళ గురించి ఫోటోలు పెట్టుకోవడం అన్నీ జరిగింది. వాళ్ళ రోల్ నంబర్లు కూడా నాకు గుర్తున్నాయి అని చెప్పాలనుకున్నాను, కానీ చెప్తే ఏం జరుగుతుందో కూడా ఆలోచించి చెప్పడం, అది ఒక విధంగా ఆలోచిస్తే మరీ అంత ట్రివియల్ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలా అన్నది ఒక క్వశ్చన్ మార్క్, రైట్? బట్ అది చిన్నప్పుడు అలా చేయడం వల్ల నాకు అది బాగా సహాయపడింది అని అనుకుంటాను.
ఓకే, సో నీ ఎంటర్ప్రీనియర్ జర్నీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఇప్పటికీ, దాని గురించి మాట్లాడే ముందు ఇంకొకటి ఏంటంటే, నీది ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఒక ప్రొఫెషనల్గా ఎంప్లాయీ కింద వర్క్ చేశావు కదా, ముందేమో ఎయిర్ కండిషనింగ్ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి, దాని తర్వాత చాలా వరకు ఐటీ ఇండస్ట్రీలో. ఆ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లో బాగా పనికొచ్చిన ఏమన్నా ఒకటి రెండు విషయాలు ఏమన్నా ఉన్నాయా?
చాలా విషయాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంటర్ప్రీనర్గా నేను స్టార్ట్ చేసినప్పుడు, బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు వాట్ ఆంటర్ప్రీనర్షిప్ అండ్ ఆల్, నేను ప్రస్తుతం ఏం చేస్తున్నాను అనేది చెప్పడం కొద్దిగా సమంజసము. మేము రెకాన్సిస్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ రన్ చేస్తాము. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుందంటే, ఒక మనిషికి ఏదన్నా కొత్త వ్యాపారం, కొత్త సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ చేయాలి అనుకున్నప్పుడు, అతనికి ఏ విధమైన టెక్నాలజీ వాడి ప్రోడక్ట్ చేయాలి అనేది సరైన అవగాహన లేనప్పుడు, మేము వాళ్లకు ఆ టెక్నాలజీ రిలేటెడ్ విషయాలలో మేము వాళ్లకు సహాయం చేసి వాళ్ళ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడం జరుగుతుంది. నేను ఈ 20 సంవత్సరాలలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేయడము, వివిధ రంగాలలో పనిచేయడము, వివిధ ఇండస్ట్రీస్లో పనిచేయడము, ఎక్కడికి పోయినా ఇండస్ట్రీలో ఒక పని చేసేదానికంటే ఆ ఇండస్ట్రీలో ఆ పని ఎందుకు జరుగుతుంది అని ఆ కుతూహలము, దానివల్ల ప్రతి ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలుసుకోవడం జరిగింది. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యా డెప్త్ కెళ్ళడం అనేది ఒక రకంగా కొద్దిగా అలవాటు అవ్వడం జరిగింది.
సో కన్స్ట్రక్షన్ అండ్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్,
ఇనిషియలీ వర్క్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ సర్వీస్, ఐ మీన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీ విచ్ ఇస్ లైక్ EMC స్క్వేర్ ఇన్ బాస్టన్. తర్వాత నేను అమెరికన్ ఎయిర్లైన్స్ కి పనిచేయడం జరిగింది. అక్కడ నాకు ఈ ట్రావెల్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఆ PNR అంటే ఏంటి, ఎందుకు టికెట్లు 2 నెలల ముందు బుక్ చేసుకుంటే ఒక ధర ఉంటుంది, 1 రోజు ముందు బుక్ చేసుకుంటే ఒక ధర ఉంటుంది, 10 నిమిషాల ముందు బుక్ చేసుకుంటే ఒక ధర ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న యూనో సబ్జెక్ట్స్, యూనో యూనో కన్స్యూమర్ సర్ప్లస్ ఎకానమీ ఆర్ లైక్ యూనో ఎలాస్టిసిటీ, ఇవన్నీ ఒక ఒక ఎకనామిక్స్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఈ ఒక ఇండస్ట్రీ నడుస్తూ ఉంది అంటే అది ట్రావెల్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. మనము ఈ మధ్య ఓలా పీక్ ప్రైజింగ్, ఊబర్ సర్జ్ ప్రైజింగ్ అని మాట్లాడుకుంటున్నాము, కానీ ఈ కాన్సెప్ట్స్ 1975లోనే ఈ ట్రావెల్ ఇండస్ట్రీ వాళ్ళు టికెటింగ్ ఎయిర్లైన్ సిస్టంలో పొందుపరిచిన విషయం అక్కడ పనిచేసిన తర్వాత తెలిసింది, రైట్? అలా అక్కడ పనిచేయడము, తర్వాత స్టేట్ ఆఫ్ వాషింగ్టన్కి ఈ సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే పెన్షన్ స్కీమ్లు, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్ చేయడము, తర్వాత ఈస్ట్ కోస్ట్లో టైమ్ వార్నర్ గ్రూప్లో అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఒక పత్రికా రంగంలో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఆప్టిమైజ్డ్ వేలో ప్రొడ్యూస్ చేయాలి అనే దానిపైన పనిచేయడము, ఇలా వివిధ రంగాల్లో పనిచేయడం వల్ల ఆ రంగాల్లోని వివిధ లోటుపాట్లు, వాటి కష్ట నష్టాలు అన్నీ తెలియడం వల్ల ఇప్పుడు నా దగ్గర ఎవరైనా ఒక ప్రోడక్ట్ చేయడానికి వచ్చినప్పుడు దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ ఐ నో అబౌట్ దట్ ప్రోడక్ట్, రైట్? అండ్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ చేయాలి చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారు అనేది నేను వాళ్ళలాగా ఆలోచించగలను. వాళ్ళలాగా నేను ఐ కెన్ ఎంపథైజ్ మోర్ విత్ దెమ్ గివెన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ టు విన్ దట్ ప్రాజెక్ట్. సో నేను పనిచేసిన అందరూ ఆ కాలంలో నేను ప్రతి 6 నెలలకు ఉద్యోగం మారుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను H1B వీసా పైన ఉండేవాడిని. అందరూ అనుకునేవాళ్ళు ఏంటి వీడు ప్రతి 6 నెలలకు మారుతున్నాడు అనని. ఒక రకంగా ఆ 6 నెలలు ఉద్యోగం మారడం నాకు అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకు ఒక రకమైన యునో ఎక్స్పాండెడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇప్పుడు నేను ఈ వ్యాపారంలో నేను సఫలీకృతుడు అవ్వడంలో ఆ ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ చేసింది.
ఓకే, సో నువ్వు 2012లో ఇండియాకి రిలోకేట్ అయ్యో యుఎస్ నుంచి, అది ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చాను రైట్? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి 2 ఏళ్ళ తర్వాత దెన్ యూ యాక్చువల్లీ టర్న్డ్ ఎంటర్ప్రెన్యూర్. సో దాని ట్రిగర్ పాయింట్ ఏంటి?
అమెరికాకు రావాలన్నది ఒక ఓవర్ నైట్ డెసిషన్ కాదు. ఒక 2008లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల నేను ఇండియాకు రావాలా అనుకోవడం జరిగింది. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ప్లాన్ దట్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఇండియా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఆలోచన మొదటి నుంచి ఉండింది, కానీ దానికి సరిపడ ధైర్యము, దానికి సరిపడ ఆర్థిక వనరులు, దానికి నేను చేయగలనా లేదా ఆత్మవిశ్వాసము ఇవన్నీ లేకపోవడం వల్ల అది ముందుగా వెంటనే చేయడం కంటే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి తిరిగి మళ్ళీ ఒక 13 సంవత్సరాల తర్వాత ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా మనం ఇండియాలో సెటిల్ అయ్యి ఒక పరిస్థితి సరిదిద్దుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. అందువల్ల ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది. కానీ అదే సమయంలో బెంగళూరుకు రావడము, బెంగళూరులో ఈ స్టార్టప్ ఎలా ఎలా ఉంది అనడం కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్గా స్ఫూర్తి ప్రసాదించింది అని చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే అప్పట్లో ఫ్లిప్కార్ట్ కానీ రెడ్ బస్ కానీ వాళ్ళ వాల్యుయేషన్స్ కానీ వాళ్ళు ఎంతగా డెవలప్ చేసి ఎంత తొందరగా వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్స్లో తీసుకెళ్ళినారని కానీ అలా చాలా సక్సెస్ స్టోరీస్ వినడం వల్ల మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ మీ, దెర్ ఈస్ నథింగ్ లైక్ దెర్ ఈస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ టైం అని చెప్పి దిగడం జరిగింది.
సో నీకు ముందు నుంచి ఈ ఆలోచన ఉందని చెబుతున్నావు కాబట్టి దోస్ ఫ్యూ ఇయర్స్ ప్రిసీడింగ్ యూ యాక్చువల్లీ అండ్ వెన్ యూ యాక్చువల్లీ సెటప్ యువర్ ఓన్ కంపెనీ, ప్రిపరేషన్ వైజ్గా ఏమైనా నువ్వు అంటే బిజినెస్ ప్లాన్ రాసుకోవటం లేకపోతే ముఖ్యంగా ఈ కమ్యూనిటీ మీటింగ్స్ ఏమైనా ఉంటాయా? బెంగళూరులో ఉంటాయని విన్నాను నేను, అలా అటెండ్ అవ్వటం కానీ లేకపోతే బిజినెస్ కేస్ కాంపిటీషన్స్ అటెండ్ అవ్వటం కానీ, అంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ యూ డిడ్, అంటే ప్రిపరేషన్ వైజ్ వాట్ యూ డిడ్ అండ్ యాక్చువల్లీ నౌ లుకింగ్ బ్యాక్ వాట్ డూ యూ థింక్ యూ షుడ్ హావ్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్?
సో నేను ఇండియాకి రాకముందే ఈ విధంగా చేయాలన్న ఆలోచన ఉండడం వల్ల 2010లో 2008 యాక్చువల్లీ నేను MBA చేయడం జరిగింది. రైట్, ఆ కాలంలో ఎప్పటి నుంచో MBA చేయాలనుకున్న పరిస్థితుల ప్రభావం వల్ల చేయడం కుదరలేదు. కానీ ఎలాగైనా సరే ఫ్యూచర్లో ఒక మనకంటూ ఒక వ్యాపారం చేయాలా అని డిసైడ్ అయినప్పుడు మనకంటూ ఆ వ్యాపారానికి సంబంధించిన సబ్జెక్ట్స్లో మంచి అవగాహన ఉండడం కంపల్సరీ అని అనుకోవడం జరిగింది. MBA ఐ డిడ్ ఇట్ ఇన్ ఫినాన్స్, ఐ లెర్న్ ఆల్ అకౌంటింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫినాన్స్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ ఈ డెసిషన్ తీసుకోవడానికి తోడ్పడింది ఈ బెంగళూరులో ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ మీటప్స్కి వెళ్ళేవాడిని. అక్కడికి ఈ ఫణీంద్ర సమ లేకపోతే మన ఈ బన్సల్స్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లోనే నేను ఈ ఐ హ్యావ్ మెట్ లైక్ దీస్ ఫౌండర్స్ ఇన్ పర్సన్ అండ్ దే యూస్ టు టెల్ షేర్ దేర్ స్టోరీస్ హౌ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఆల్. అది ఒక రకంగా మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఒక అంటే ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలి మనం ఎందుకు ఇలా స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేస్తే మనం నిలదొక్కుకోగలమా ఉండగలమా, ఏం చేయాలి ఎలా చేయాలి అనేవి చాలా వరకు ఈ మీటప్స్లో వివిధ స్టార్టప్స్ ఫౌండర్స్ మాట్లాడడం వినడం వల్ల వాళ్ళ నుంచి నేర్చుకోవడం జరిగింది. రైట్, కానీ మీరు అన్నట్లు దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ యూ గెట్ టు నో ఎవ్రీథింగ్ బై గోయింగ్ టు దిస్ మీటప్స్ రైట్. అంటే ఒకరికి ఫలానా ఫలానా అప్రోచ్ వర్క్ అయింది కాబట్టి మన స్టార్టప్లో కూడా ఆ అప్రోచ్ వర్క్ అవుతుంది అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాళ్ళ ప్రయాణాలు వేరు, వాళ్ళ వాళ్ళ జర్నీస్ వేరు, వాళ్ళు ఎంచుకున్న విధానాలు వేరు, వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ వేరు, వాళ్ళ ఆడియన్స్ వేరు. సో అన్నీ అన్నీ అందరి దగ్గర నుంచి నేర్చుకోలేము. మనకు కావాల్సింది ఈ వివిధ రకాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటో మనం గ్రహించాల్సిన ఇది మనం నేర్చుకోవాలి. రైట్, టు యువర్ క్వశ్చన్, ఎస్ దెర్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్. ఎందుకంటే అందరిలాగా నేను ఫలానా మార్కెట్లో ఫలానా ప్రాబ్లం సాల్వ్ చేద్దాము అనుకుని నేను వ్యాపారం స్టార్ట్ చేయలేదు. నాకు ఒక ఒక హై లెవెల్ ఐడియా ఉంది, ఏది చేసినా ఒక ఎడ్యుకేషన్ సెక్టర్లో చేద్దాము అన్న కోరిక తప్పితే ఏం చేయాలా అన్న ఐడియా లేదు నాకు. నాను నేను ఉద్యోగం వదిలి నా ఈ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు రైట్ దిగేశాను రంగంలోకి. బట్ ఆల్ ఐ నో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్.
అంటే ఏం నడుతుంది అంటే నౌ లుకింగ్ బ్యాక్, అంటే నో ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్, కానీ నౌ లుకింగ్ బ్యాక్ అంటే నీకేమో అనిపిస్తుందా అంటే దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వాజ్ హైడింగ్ ఇన్ ద ప్లెయిన్ సైట్, ఐ షుడ్ హావ్ యాక్చువల్లీ డన్ దాట్ టేకన్ ఇన్ టు ప్రిపరేషన్ బిఫోర్ యూ ఐ టుక్ ద ప్లంజ్ అనేది, అలాంటిది ఏమైనా ఉందా అని అడుగుతున్నాను.
యా ఉంది, అది యాక్చువల్లీ ఈ పదేళ్లలో ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ తిరిగి పునరావృతం అవుతానే ఉంది. సో వన్ ఆఫ్ ద మిస్టేక్ ఐ డిడ్ ఆర్ మేబీ ఐ షుడ్ హావ్ డన్ మోర్ స్టడీ బిఫోర్ డూయింగ్ దట్ ఈస్ నేను ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం కూడా నేను ఒక B2C ప్రోడక్ట్ లాగా స్టార్ట్ చేశాను. అంటే వ్యాపారము డైరెక్ట్గా ఖాతాదారులతో కన్స్యూమర్తో డీలింగ్ చేసేటప్పుడు నా ప్రోడక్ట్ ఉండేది. అప్పటికే చాలా వరకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మార్కెట్లో. అలాంటి ప్రోడక్ట్లు చేయడానికి యూ నీడ్ లైక్ డీప్ పాకెట్స్, యూ నీడ్ టు హ్యావ్ ఎనఫ్ మనీ టు విత్స్టాండ్ లాంజివిటీ ఇన్ దట్ పర్టిక్యులర్
లైన్. మేబీ యూ షుడ్, అంటే నువ్వు రికాన్సిస్ గురించి ఇంత ముందు చెప్పావు, విచ్ ఈస్ మోర్ లైక్ B2B. రికాన్సిస్ ఈజ్ యాక్చువల్లీ యువర్ సెకండ్ వెంచర్, యువర్ ఫస్ట్ వెంచర్ అది B2C. దాని గురించి చెబితే కనుక ఐ థింక్ శ్రోతలు కొంచెం అర్థం అవుతుంది.
సో నేను ఈ అన్ని కంపెనీలలో ఈ గోల్డ్మన్ సాక్స్ ఇలాంటి కంపెనీల్లో పనిచేయడము, అన్ని ఎంటర్ప్రైజ్ కంపెనీస్ లో పనిచేయడం వల్ల నేను ఎప్పుడు ఒక సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేస్తానో నేను ఎప్పుడు అనుకోలేదు. ఆనెస్ట్లీ నాకు ఎప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ మనకంటూ మనమే దాన్ని క్రియేట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ నలుగురికి ఉపయోగపడాలి లేదా వాళ్ళకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఆ ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ సర్వీసెస్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. దట్ వాజ్ జస్ట్ హ్యాపెన్ రైట్. బట్ ఫస్ట్ ఈ ప్రోడక్ట్ చేసినప్పుడు ప్రోడక్ట్ బాగానే సక్సెస్ఫుల్ అయ్యిందని చెప్పాలి. నెలకు మాకు ఒక
ఇట్స్ కాల్డ్
టెక్స్ట్నూక్. ఇది ప్రైమర్లీ ఇట్స్ ఎ మార్కెట్ ప్లేస్ ఫర్ స్టూడెంట్స్ టు బై సెల్ రెంట్ టెక్స్ట్ బుక్స్ రైట్. సో ప్రోడక్ట్ బాగానే ఉందని చెప్పాలి. యాక్చువల్లీ మాకు నెలకు ఒక 100-150 ఆర్డర్లు వచ్చాయి. అండ్ ఇండియా మొత్తంలో ప్రతి సిటీలోనూ మాకు ఒక 60-50 మంది బుక్ షాప్ ఓనర్స్ వాళ్ళ క్యాటలాగ్స్ అన్ని మా ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మేము ప్రోడక్ట్ బాగానే బిల్డ్ చేసాము, వ్యాపారం కూడా బాగానే జరిగిందని చెప్పాలి. కానీ ఒకటి నేర్చుకున్నది ఏమంటే ఆ జర్నీలో మార్కెట్ వాజ్ నాట్ మెచ్యూర్ విత్ సమ్ ఆఫ్ ది థింగ్స్. అంటే అప్పట్లో మనకి లాస్ట్ మైల్ డెలివరీ అనేది లేదు. కొరియర్ వ్యవస్థ 2012-2013 అప్పుడప్పుడే జీవం పోసుకుంటూ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ బయట కొరియర్ కంపెనీల సర్వీస్ని తట్టుకోలేక దే స్టార్టెడ్ దేర్ ఓన్ కొరియర్ కంపెనీ ఆల్సో టు ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ బెటర్ సర్వీస్ రైట్. కానీ చిన్న కంపెనీలు అయిన మాలాంటి వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు ఉన్న కొరియర్ కంపెనీల పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో ఉన్న పేమెంట్ మెథడ్స్ కూడా ఇప్పుడులాగా అంత అడ్వాన్స్డ్గా లేవు. అప్పట్లో మనకి ఓన్లీ COD క్యాష్ ఆన్ డెలివరీ ఉండేది లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లు ఉండేవి. సో చాలా వరకు జనాలు ఈ కామర్స్ వ్యాపారంలో COD ఆప్ట్ చేసేవాళ్ళు, క్యాష్ ఆన్ డెలివరీ. తీరా వస్తువు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాలన్న గ్యారంటీ లేదు రైట్. సో ఇలాంటి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒకటి నేర్చుకున్నది ఏమంటే, నేను చేసిన ఆ వ్యాపారంలో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ దెర్ ఈస్ నో యూనిట్ ఎకనామిక్స్. అంటే ప్రతి ఆర్డర్లో నాకు 150 ఆర్డర్లు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నా, ప్రతి ఆర్డర్లో నాకు ఒక 30 రూపాయలు నష్టం ఉండేది, ఒక 40 రూపాయలు నష్టం ఉండేది. సో అందరూ వ్యాపారం పెరిగింది పెరిగింది అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న నష్టం గురించి ఆలోచించము. రేపా 150లో నాకు ఒక ఆర్డర్కి 10 రూపాయలు నష్టం అనుకుంటే కూడా 1500 నష్టం ఉంటుంది. అదే 1 లక్ష ఆర్డర్లు చేసినానంటే 10 లక్షలు నష్టం వస్తుంది, రైట్? సో నేను అది గ్రహించేసరికి కొద్దిగా ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే నాకొక్కడికే కాదు, నేను ఇప్పటి వరకు ఒక 70 మంది, ఒక 80 మంది యూనో స్టార్టప్ ఫౌండర్స్తో వర్క్ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్టార్టప్ ఫౌండర్స్ దే డోంట్ గివ్ అప్ ఆన్ దేర్ ఐడియాస్ వెరీ క్విక్లీ. అంటే వాళ్ళు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలా అనుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లంలో ఉన్న పాజిటివ్సే ఎక్కువ చూస్తారు, కానీ దే డోంట్ ఫోకస్ ఆన్ వాట్ కుడ్ గో రాంగ్ అనే దానిపైన వాళ్ళు బెటర్. దే ఆర్ సో ఆబ్సెస్డ్ విత్ ద ప్రాబ్లం దే ఆర్ సాల్వింగ్. అది ఒక రకంగా డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీ ఓన్లీ లుక్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ఏ ఫౌండర్స్ పర్స్పెక్టివ్, నాట్ ఫ్రమ్ ది మార్కెట్స్ పర్స్పెక్టివ్. మనం ఎప్పుడైతే మనము మన ప్రోడక్ట్ని మార్కెట్స్ పర్స్పెక్టివ్ నుంచి కూడా చూడగలమో, దెన్ వీ విల్ బి ఏబుల్ టు కమప్ విత్ ఎ బెటర్ ప్రోడక్ట్. ఈ 2 సంవత్సరాలు చేసినప్పుడు నేను గ్రహించింది ఏమంటే, వీఆర్ గుడ్ ఇన్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ బట్ నాట్ నెసెసర్లీ నో ఎవ్రీథింగ్ అబౌట్ హౌ టు టేక్ ఇట్ టు మార్కెట్ అండ్ హౌ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. అప్పుడే అదే సమయంలో వేరే అమెరికాలో ఉన్న మిత్రుడు, ఎలాగో నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి నా ప్రోడక్ట్ కూడా నువ్వు చేసి పెట్టచ్చు కదా అని అడగడము, నేను రెకాన్సెస్ స్టార్ట్ చేయడము, అవన్నీ అలా జరిగిపోయింది. 9 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్గా ఒక 30-32 ప్రోడక్ట్లు మేము బిల్డ్ చేయడం జరిగింది వేరే వాళ్ళకి. అందరూ ఇప్పుడు కూడా మంచి స్నేహితులు, అందరూ మంచి కస్టమర్స్, అండ్ దే హ్యావ్ బికమ్ యునో వెరీ సక్సెస్ఫుల్ విత్ దర్ ప్రోడక్ట్స్. అండ్ వీ కెనాట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ దేర్ జర్నీస్, ఎందుకంటే వీ ఓన్లీ ఎనేబుల్డ్ దేర్ ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ద జర్నీ. సో అగైన్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. సో ఇఫ్ ఐ వర్ గివెన్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ అండ్ ఫిక్స్ సంథింగ్, ఫస్ట్ you know we need to understand what is the problem that we are solving from a market's perspective, not from founder's perspective, right? Adokati rendu unit economics anedi first nunchi chusukovali. We cannot say that okay parvaledu ippudu 2 rupayalu nashtamaina parledu, let's scale the market, let's win the confidence, let's win customer loyalty. Oka brand peddaga ayin tarvata manam emana cheyochu. I don't believe in that kind of a concept. A lot of people have actually burned their hands in doing that. And you need deep pockets. And there is no guarantee that you will succeed if you do that. And because of that reason, B2C is a longer game. You cannot actually start a B2C company and then say, I can become an overnight success, right? ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా, నైకా తీసుకుంటే నైకా టుక్ ఆల్మోస్ట్ లైక్ 7 ఇయర్స్ టు కమ్ టు సక్సెస్ఫుల్. దే వెంట్ టు ఐపీఓ ఆఫ్టర్ 7-8 ఇయర్స్, రైట్? యు టేక్ ఫ్లిప్కార్ట్, ఇట్ టుక్ దెమ్ ఆల్మోస్ట్ లైక్ 9 ఇయర్స్ టు గెట్ అక్వైర్డ్ బై వాల్మార్ట్, రైట్? సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లే అండ్ యూ నీడ్ లైక్ డీప్ పాకెట్స్, రైట్? సో ఒకటి, యూ నీడ్ టు బీ ఫ్లెక్సిబుల్ ఇన్ యునో, అండ్ యూ నీడ్ టు బీ ఏబుల్ టు పివోట్ యువర్ ప్రోడక్ట్. అంటే మనం ఒక ఐడియా అనుకొని ప్రోడక్ట్ స్టార్ట్ చేసి ప్రోడక్ట్ ఇంప్లా చేసి, వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ బట్ యూ నో యు ఆర్ సమ్వేర్ అరౌండ్, ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు పివోట్ ద ప్రోడక్ట్ ఇన్ టు ద రైట్ ప్రోడక్ట్.
నాది ఒక ప్రశ్న, అంటే నాకు డేటా తెలియదు అందుకని నిన్న అడుగుతాను నీకు తెలిసేమో అని. అంటే B2C గురించి చాలా మంది ఎందుకు ఆలోచిస్తారు అనుకో, నేను అనుకోవటం ఒకటేమో బ్రాండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇట్స్ మోర్ గ్లామరస్, అండ్ ఆల్సో యూ కెన్ యాక్చువల్లీ వెన్ ఇట్ స్కేల్స్ ఇట్ కెన్ రియలీ బికమ్ వెరీ బిగ్, కాబట్టి కొడితే కుంభస్థలం కొట్టాలి అంతేగాని ఏదో అలా ఇలా బతికడం రాలేదు, ముంబై నగరానికి ఉత్సుకించడం వచ్చి వచ్చాను బిజినెస్ మెన్లో మహేష్ బాబు చెప్పినట్టు. ఈ B2B ఏదో చేస్తే సర్వీసెస్ చేసుకుంటా పోతాం, ఓకే సర్వైవ్ అవుతాం, ప్రాఫిట్స్ వస్తాయి, అదంతా ఓకే, కానీ ఇఫ్ ఐ రియలీ వాంట్ టు మై మార్క్ ఇన్ ద హిస్టరీ బీటూసీనే సరైందని అనుకుంటారేమో కదా.
డెఫినెట్గా ఇండియాలో ఉండడం వల్ల అలా అనుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఇండియా ఈజ్ డ్రివెన్ బై కన్సూమర్స్. యూ హ్యావ్ లైక్ లార్జ్ పాకెట్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. సో డెఫినెట్గా అలా అనుకోవడంలో తప్పేం లేదు, కానీ నేను చెప్పడం ఏమంటే యూ నీడ్ లైక్ డీప్ పాకెట్స్ అండ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ గేమ్. సో యూ డెఫినెట్లీ నీడ్ టు కీప్ టేకింగ్ మనీ ఫ్రమ్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ దట్ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ టిల్ యూ గెట్ టు ఎ స్టేజ్ వేర్ యూ కెన్ సీ సమ్ బెనిఫిట్. ఆ 8 ఏండ్లు 7 ఏండ్లు 6 ఏండ్లు తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా బీటూసీని దే షుడ్ గివ్ ఇట్ అ షాట్.
ఓకే, నౌ ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ బీటూబీ ఈజ్ ఈజియర్ ఆర్ ఈజ్ వితౌట్ రిస్క్ కదా. నువ్వు ఎక్కువ కాలం నడిపింది బీటూబీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సర్వీసెస్ కదా. సో దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి?
బీటూబీలో కూడా మనం చేస్తున్న ప్రోడక్ట్ ఏ విధమైన మోడల్లో మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు మనము ఇఫ్ యూ రిమెంబర్ గో బ్యాక్ ఇన్ మేబీ టైమ్ రైట్, వీ యూజ్ టు బై మైక్రోసాఫ్ట్ లైసెన్సెస్ రైట్. సో వెన్ సాఫ్ట్వేర్ ఎవాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఆర్ సో, ది కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ హెస్ బికమ్ పవర్ఫుల్. సో దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ లైసెన్సింగ్ రాజ్ ఎనీమోర్ రైట్. యూ పే యాజ్ యూ గో మోడల్ హ్యాస్ ఎవాల్వ్డ్, ద క్లౌడ్ మోడల్స్ హ్యావ్ ఎవాల్వ్డ్. సో ఈ రోజు నేను ఈమెయిల్ వాడుకుంటాను, ఇంకో 2-3 నెలలు వాడుకుంటాను, నేను ఈ 2-3 నెలలకే పే చేస్తాను అంటే యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు పే ఫర్ దీస్ 2-3 మంత్స్ రైట్. సో ఇంతకు ముందు లాగా మనము వీ డోంట్ హ్యావ్ టు లాక్ ఇన్ ఫర్ లాంగర్ పీరియడ్స్ బై యునో మోర్ లైసెన్సెస్ అండ్ ఆల్ దాట్. సో ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఈ బీటూబీ ప్రోడక్ట్స్ అనేవి బాగా పాపులర్ అవుతుంది. అండ్ దెన్ ఇఫ్ యూ లుక్ అట్ నౌ, మెజారిటీ ఆఫ్ ద బీటూబీ ప్రోడక్ట్స్ ఆర్ గెటింగ్ బిల్ట్ ఇన్ ఇండియా బట్ దెన్ హ్యావ్ లైక్ అ వెరీ గుడ్ గ్లోబల్ ఆడియన్స్ రైట్. అవన్నీ లాస్ట్ 10 ఇయర్స్లోనే జరిగింది. లైక్ చార్జ్ బి అని ఒక చెన్నై కంపెనీ ఉంది, వాళ్ళు దే ఓన్లీ ఫోకస్ ఆన్ వన్ స్మాల్ పీస్ విచ్ ఇస్ బేసికలీ హౌ డు యూ కలెక్ట్ రికరింగ్ పేమెంట్స్ from a B2B on a B2B platform. Now they are like a few crores of business because like they solve one small piece which is common across all the SaaS products and they are number one product in that space. That's only one example. So to your point, even B2B has challenges, but majority of the challenges are around how do you basically improve the stickiness, means why do you think like the customer will come back to your product after 2 months? Now that you are saying you can sign up for 1 month, 2 months or 1 year or 2 years, since you have given that flexibility to the customer, what is the guarantee that customer will come back to you after 2 months? So it is your responsibility to make sure that your customer is delighted with your product. There is nothing like, okay, nen ee product bill chesesnanu, కస్టమర్ వచ్చేసినాడు, వీడు మనతో గ్యారంటీగా 2 సంవత్సరాలు మనతో ఉంటాడు, వీ కెన్ మేక్ ఎక్స్ అమౌంట్ ఆఫ్, దెర్ ఈస్ నో సచ్ గ్యారంటీ నౌ. సో దిస్ ఇస్ వేర్ ఐ థింక్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ కస్టమర్ సక్సెస్. యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద ప్రోడక్ట్ ఈస్ టాప్ నాచ్ అండ్ ఇట్ ఈస్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ దట్ కస్టమర్ ఈస్ హోపింగ్ టు గెట్ ప్రాబ్లమ్ సాల్వ్. సో అది ఐడెంటిఫై చేయడము, ఎప్పటికప్పుడు కస్టమర్తో కనెక్ట్ ఉండి అది చేయడం అనేది బీటూబీ బిజినెస్కి ఒక రకంగా చెప్పాలంటే అది డూ ఆర్ డై కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లం రైట్. సో అండ్ మార్కెట్ ఈజ్ ఆల్సో నౌ దట్ క్లౌడ్ హాస్ బికమ్ సో పర్పెచువల్, బిల్డింగ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ డిఫికల్ట్. ఎనీబడి కెన్ విత్ సమ్ డీసెంట్ టెక్నాలజీ నాలెడ్జ్ కెన్ బిల్డ్ అ ప్రోడక్ట్, బట్ హౌ డు యూ మేక్ యువర్ ప్రోడక్ట్ సుపీరియర్ టు అదర్స్ ఈజ్ వేర్ యువర్ యునో యువర్ అడ్వాంటేజ్ కమ్స్ రైట్. And how do you stay abreast of this is the challenge that B2B companies go through day in and day out. Adi,
but the sector you're talking about is like ante software as a service aate chustunna kada nuvu Zoho gaani ilanti vanni no, but you operate in a different sector which is even more generic, which is to provide services, to provide development services or engineering services, right? It's not a productized solution.
Yes.
Yeah. So maybe ni sector lo unna problems enti anesi.
Yeah. Nenu aa sector gurinchi enduku maatladanante, memu build chese products anni alanti products. మేము వీ డోంట్ బిల్డ్ బి టు సి
ప్రొడక్ట్స్
ప్రొడక్ట్స్ లైక్ జోహో రైట్ టు బి సో అందువల్ల అది మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నా బిజినెస్కి వస్తే కూడా వన్ ఆఫ్ ద ప్రైమరీ ఛాలెంజెస్ దేర్ ఆర్ టూ మెనీ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇంతకుముందు మనము ఓహో ఇంజనీరింగ్ చదివిన కంప్యూటర్ సైన్స్ చదివిన వాడే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలా అనుకున్న రోజులు కూడా పోయాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎనీ ఎవ్రీవేర్ రైట్ ద డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రైమర్లీ ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే ప్రోగ్రామింగ్ చేయాలన్న రూల్ కూడా లేదు. ఐ హావ్ సీన్ ఐ హావ్ లైక్ పీపుల్ హూ ఆర్ బికమ్ గ్రాడ్యుయేట్స్ బట్ దే ఆర్ ఎక్సలెంట్ ప్రోగ్రామర్స్ రైట్. సో ఈ పరిస్థితుల్లో ఈ B2B కంపెనీస్ కూడా ఇట్స్ బేసికలీ లైక్ దర్స్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ రైట్ లైక్ ఎవ్రీబడి ఈస్ బిల్డింగ్ సిమిలర్ ప్లాట్ఫామ్స్ అండ్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్ ఈస్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్ దట్ ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ ఆన్ రైట్ అండ్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఒక 120 లాంగ్వేజ్లు ఉన్నాయి కానీ ప్రస్తుతం చలామణిలో ఉండే లాంగ్వేజెస్ ఒక 8 అంటే ఒక జావా సి షార్ప్ పైథాన్ రూబీ ఆన్ రైల్స్ గోలాంగ్ స్కాలా ఇలా ఒక 8 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో టిపికల్ సర్వీసెస్ కంపెనీస్ ఏం చేస్తాయంటే అభివృద్ధి చెందాలి ఆదాయము టాప్ లైన్ ఈజ్ ద మెయిన్ లైన్ అనుకొని వచ్చిన అవకాశాలు ఏది వద్దు అనకుండా దే జస్ట్ గో డీప్ ఆర్ ఐ వుడ్ సే గో వైడ్ రైట్ యూ ఆస్క్ దెమ్ టు డూ ఎనీ ప్రాజెక్ట్ దే విల్ డూ రైట్ కానీ అలా చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది. దానివల్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. సో వాట్ వీ ట్రై టు డూ ఇస్ వీ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ ఆన్ వన్ టెక్నాలజీ స్టాక్. ఇట్ మే సౌండ్ కౌంటర్ ఇంట్యూటివ్ ఎందుకంటే దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ కేమ్ అండ్ దెన్ దే సెడ్ యూ నీడ్ టు డూ దిస్ ఇన్ జావా. వీ సెడ్ సారీ బాస్ వీ కెనాట్ డూ ఇట్ ఇన్ జావా. దిస్ ఇస్ ద కంపెనీ విచ్ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ జావా యూ కెన్ టేక్ యువర్ ప్రోడక్ట్ టు దెమ్ అలా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అలా నో చెప్పడం వల్ల ఒక రకంగా నాకు అది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నేను అది ఒకవేళ నేను ఆ జావా కూడా నేనే చేస్తాను అని చెప్పి ఇంకో 10 జావా ప్రోగ్రామర్ని పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఆ 10 జావా వాళ్ళని మళ్ళీ నేను పైథాన్ నేర్పించాలి లేదా ఆ 10 నేను తీసేయాలి కంపెనీ నుంచి అది నాకు ఇష్టం లేదు రైట్. సో ఇన్స్టెడ్ వై కాంట్ ఐ స్టిక్ విత్ వన్ స్టాక్ అండ్ గో డీప్ ఇన్ టు ఇట్ అనేది అది ఎందువల్ల తీసుకున్నాను అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే దట్ వాస్ వన్ ఆఫ్ ద గుడ్ డెసిషన్స్ ఐ హవ్ టేకెన్ రైట్. సో B2B లో కూడా నన్ను అడిగితే ఐ థింక్ దర్ సెవరల్ ఛాలెంజెస్ యాక్చువల్లీ B2B కి. వన్, హౌ డూ యూ బేసికలీ లైక్ మేక్ యువర్ సెల్ఫ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్స్. రెండు, ఎప్పటికప్పుడు మనము ఈ రెగ్యులేషన్స్ కంప్లయన్సెస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ రావాలి రైట్. అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చేయడం ఒకటి, రెండు మనము ఆపరేట్ చేసిన జాగ్రఫీలో ఎంత విధంగా మనము స్టాచ్యూటరీ కంప్లయన్సెస్ కి అనుగుణంగా వ్యాపారం చేసుకుంటా ఉన్నాం అనేది కూడా మనం చూసుకుంటూ రావాలి. అండ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ టేకింగ్ హిట్ వెన్ దే డోంట్ అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ దిస్ కంప్లయన్స్ వైలేషన్స్ రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రీసెంట్గా పేటిఎం కేవైసీ ఇష్యూ వల్ల హౌ డిఫికల్ట్ ఫేస్ దే వెంట్ త్రూ ఫర్ 2 ఓన్లీ దే నో బెటర్ దాన్ అస్ రైట్. అది ఇట్ వాజ్ అ సింపుల్ కంప్లయన్స్ యాక్చువల్లీ దే మైట్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఇట్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్. ఇట్స్ నాట్ దట్ దే డిన్ నో, ఇట్స్ జస్ట్ దట్ దే హ్యాడ్ అదర్ ప్రయారిటీస్ కమింగ్ అప్ రైట్. సో అలా ఈ B2B స్పేస్లో ఒకటి నేను గమనించింది ఏమంటే ద బిజినెస్ ఓనర్ నీడ్స్ టు బి రియల్లీ రియల్లీ కాగ్నిజెంట్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ఐ కంప్లయన్స్ పాయింట్ ఆఫ్. 3, టెక్నాలజీ B2B స్పేస్ విచ్ ఇస్ వాట్ వీఆర్ ఆపరేటింగ్ రైట్ నౌ ఈవెన్ దో వీ క్లెయిమ్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వుడ్ సే రైట్. ఫస్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ అన్నారు, అది ఒక స్టేజ్కి వచ్చి అందరూ ఈ ఫేస్బుక్లు మెటాలు వీళ్ళందరూ చేసే టైంకి బ్లాక్ చైన్ కొద్దిగా ముందుకెళ్ళి Web3 అని చెప్పి ఒకటి వచ్చింది. Web3 వాజ్ టేకింగ్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ రెడీ టు టేక్ ఓవర్ ద వరల్డ్ దెన్ ChatGPT కేమ్ రైట్. సో దర్ ఈస్ నో ఎండ్ టు యునో ద చేంజెస్ ఇన్ టెక్నాలజీ అండ్ బీయింగ్ ఏ B2B కంపెనీ టెల్లింగ్ అదర్ క్లయింట్స్ దట్ ఐఎమ్ ఎ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఛాలెంజింగ్ ఫర్ B2B కంపెనీస్ ఎస్పెషల్లీ సర్వీస్ కంపెనీస్ టు స్టే రెలవెంట్ ఇన్ దియర్ ఇండస్ట్రీ రైట్. ఈరోజు మేము జనరేటివ్ ఏఐ తెలియదు మాకు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇట్ మేక్ సెన్స్ ఫర్ అస్. వన్ సైడ్ వీ సే వీఆర్ కన్సల్టింగ్ పార్ట్నర్స్, వీ హెల్ప్ యూ బిల్డ్ యువర్ ప్రోడక్ట్ ది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టెక్నాలజీస్ అని చెప్తూ మనం ఈ టెక్నాలజీస్ని అలవర్చుకోకపోతే దెన్ యూ బికమ్ ఇర్రెలవెంట్ ఇన్ నో టైం రైట్. సో డెఫినెట్లీ బీ టు బి ఈజ్ లైక్ ఏ మచ్ లార్జర్ గేమ్. బట్ వన్ థింగ్ ఈజ్ యునో ఇట్స్ యు ఆర్ డీలింగ్ విత్ అదర్ ఆర్గనైజేషన్, స్కేల్ విల్ బీ కైండ్ ఆఫ్ డిఫికల్ట్, బట్ ద వాల్యూమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వుడ్ బి డీసెంట్ ఎనఫ్ టు మేక్ ఎ లివింగ్ రైట్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.
సో నౌ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ అంటే దట్ యు ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హావింగ్ అకాంప్లిష్డ్ ఆఫ్టర్ టర్నింగ్ ఎంటర్ప్రెన్యూర్?
ఐ హావ్ బిల్ట్ ఎ గుడ్
అంటే పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ వాట్ ఎవర్, నాట్ ఇట్స్ నాట్ నెసెసర్లీ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ యు బిల్ట్ ఆర్ సమ్ మనీ దట్ యు మేడ్ ఫ్రమ్ ఎ క్లయింట్ ఆర్ వాట్ ఎవర్.
సో వన్ థింగ్ ఐ హావ్ డన్ ఆర్ వన్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ ఐ వాస్ ఏబుల్ టు బిల్డ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ రైట్. అండ్ అండ్ ఆల్ దీస్ గైస్ ఆర్ యంగ్ పీపుల్, దే ఆర్ నాట్ లైక్ విత్ యు నో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దే థింక్ లైక్ దే ఆర్ లర్నింగ్ ఫ్రమ్ మీ, దే థింక్ లైక్ ఏ దిస్ గై హ్యాస్ లైక్ సమ్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇఫ్ యూ జాయిన్ దిస్ గై వీ కెన్ లర్న్ ఫ్రమ్ హిమ్ ఈస్ వాట్ దే ఆర్ థింకింగ్. బట్ ఆనెస్ట్లీ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఐ హావ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న సంగతులు ఎక్కువ ఉన్నాయి రైట్. అండ్ ద రిస్క్ టేకింగ్నెస్, ద ఎబిలిటీ టు క్విక్లీ అడాప్ట్ టు ఎ న్యూ టెక్నాలజీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, ఐ వాజ్ ఏబుల్ టు అట్రాక్ట్ గుడ్ పీపుల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టీమ్ దట్ ఈస్ డీసెంట్లీ లాయల్ రైట్ టు ది కాజ్ దట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ రైట్. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద అండ్ ఐ కెనాట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ దట్ ఆనెస్ట్లీ, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ రియల్లీ లక్కీ అండ్ హ్యాపీ ఫర్ దట్.
Okay. So, okay. Now you name one product that you are really proud of. Describe it.
I would say, I would say definitely there are a couple of products which I'm really happy and proud of. The first thing, one, I will say like I'm proud of it because of its commercial success, right? When we build a product, right, a lot of times, product maybe if you measure the success of the product in terms of money valuations, the type of money they were able to raise, that is one kind of success. The other kind of success is they may not be able to raise money, but they are able to sustain, they are able to break even with their own product strength and the problem that they are solving. That is another type of success. There is other success which is again counterintuitive. Product might not be a commercial success, but from a technology point of view, what we have done has given us like utmost satisfaction. For me, that is also a successful product, right? I'll give you examples from these three. When I started Reconsys in the beginning, I built that product for one of my friends in US, right? And I've literally learned a lot from them because like, even though I claim that we have helped them build the product, the product got acquired by another major company for $500 million in November 2021, right? Which is a good gratification. That, and we cannot take like full credit for that because like we only did that initial 20% of the product, right? The main credit goes to the founders who are able to understand which markets they want to operate in, what kind of things that they need to do in order to stay relevant in the market. When do you take money to scale? They have taken like a lot of good decisions in their journey, and that's what made them successful, right? But if you ask me, that's the commercial success, right? The other success, what I'm talking is, the product itself is so great that they were able to generate enough revenue to sustain their growth. They have not taken money from anyone. Right from day one, they are very clear that we don't want to take money. We know we are solving an interesting problem and the customer is willing to pay us what we want them to pay. And they generated cash purely because of the product that we helped them develop. And they are making around approximately £500,000 every month, right? Every month, right? And they're really happy. And they have not, they don't even have a technology team right now. Even today, they depend on us for their technology requirements. They focus on business and sales and marketing and understanding the client more, what kind of solutions they want to build. But when it comes to solution development, they come to us, right? That's another type of success. There is another success that I want to talk about is there are like a couple of products which we built was really, really technically very sound from a scalability point of view, from technology usage point of view and all. But honestly speaking, they could not leverage the market situations and made their product successful. The product is shut down right now. They are not in the market. But from a technology point of view, we have done amazing things for the product, right? So if you ask me, there are like out of these 30, even though 15 products got funded or got acquired or have become profitable, that doesn't mean the other 15 products are bad. It's just that there is some kind of a product market fit validation is missing, or maybe they are too far ahead. Markets are not that mature enough to absorb that product. Or they are basically kind of like, you know, need more money to get the word out kind of a thing. But honestly, for me, I think this is a good journey and I was given good opportunities to. And we have built products across the domains. There is nothing like we build only for hospitality sector or a travel sector or a education sector or BFSS sector. We have built in HR tech, we built in fintech, we built in healthcare. So that kind of wide variety of you know, problems that we solved is also kind of like interesting. If you ask me, if you again ask me, like, did you do the right thing by choosing services? Now I say, yes, I did the right thing to, you know, by starting a service company because it keeps me on my toes. There is nothing like today, I know Java, I'm good. I have to be ready for next technology that is coming on our way. Right. There is nothing I say like today generative AI came, you know, I can master, you know, LLMs and I can master RAG models. I can build chatbots. That's not the end to it. There will be another technology coming our way. Right. We should be ready for that. So, yeah.
So, I actually next entrepreneurs ki mukhyanga koncham younger entrepreneurs ki em salaha isthava anedi nu already koncham cover chesa konni points. ఒక విషయం మాత్రం ఆడుకుని నేను లాస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాను. ఒక అంటే ఇది అగైన్ ఒక సలహా లాంటిది మిగతా ఎంటర్ప్రెన్యూర్స్కి, ముఖ్యంగా యంగర్ ఎంటర్ప్రెన్యూర్స్కి. ఏంటంటే రెవెన్యూస్ ఈజ్ వ్యానిటీ, ప్రాఫిట్ ఈజ్ సేనిటీ అండ్ క్యాష్ ఈజ్ కింగ్ అంటారు కదా. సో ఈ క్యాష్ మేనేజ్మెంట్ విషయంలో వాట్ ఆర్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్?
It's a great question, actually. The reason why we are actually staying afloat today is because of the cash management that we follow, right? So you definitely have to have a good sense of like, what do we do with our, you know, collections? There is nothing like credit period. I'm talking about more like a B2B business, right? In B2B business, one of the primary challenges that we face is like, I need like net 45, net 60, net 90. And especially when you're dealing with bigger, larger clients, they even go beyond like 90 days also credit period. But we should be smart enough to, you know, to collect the cash as quickly as possible. And my, if you look at my, like my account receivables or my inventory turnover ratios, they are top. Means there are only two invoices that are pending right now, which is beyond 10 days, right? And I don't mind becoming a bill collector at the end of the month, right? End of the day, you need money to stay afloat, to pay good salaries, and to retain good talent, right? And there are some caveats there. And since we work with startups, there is always a possibility that startup can say like, hey, boss, like, you know, I thought I can spend money, but I don't have money, you know? So we have lost a lot of money on that front as well. So definitely, in order to, you know, safeguard your interest, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కలెక్టింగ్ మనీ ఇన్ అడ్వాన్స్ ఆల్సో అండ్ వీ డూ దట్ రైట్ వీ టెల్ దమ్ వెరీ క్లియర్లీ ఇఫ్ యూ వాంట్ అస్ టు డూ ఎక్స్వైజీ దిస్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ నీడ్ టు పే ఇన్ అడ్వాన్స్ అండ్ ద బ్యాలెన్స్ యూ కెన్ గెట్ టు పే వన్స్ ద డెలివరబుల్ ఇస్ డన్ రైట్ అండ్ వీ గివ్ యూ ది గ్యారంటీ ఫర్ ద డెలివరీ రైట్ సో దట్స్ వన్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ మార్కెట్ ఈస్ డైనమిక్ So you definitely need to have a bloodline, I mean, some kind of a lifeline. So if your cash, if your revenues are good, and if you have a good, reasonable amount of, you know, collection period, then I think like, you know, people should, you know, also have some kind of a line of credit opened in the bank so that you have some amount of safety cushion kind of a thing, right? I generally don't believe in raising the valuations and making the top line is the main thing and then forget about the bottom line. Like I said, I come from a business background. I mean, family that is doing businesses for generations, right? For me, business is to make money. As simple as that. If you are not making money, then you are not running a business. You are doing some charity, right? And making money is not that bad. Right. It may sound bad like, hey, you know, this guy is making money. But if you are putting that money for creating opportunities for others going forward, then you are actually doing something back to the society. So making money is not bad, but not making money and then only focusing on revenue top line without putting some sense into like what's going on between top line and bottom line. That actually, you know, hurts me as a businessman. So for young people, right. My sincere advice is don't get carried away by all the hype that's going on in the industry with valuations and this guy exited with some 5x or 10x and all that, right? If your idea is really good, if you're solving a real problem, money will come to you, right? You don't have to go after money, right? But you still have to focus on the bottom line and, you know, that thing.
Yeah. So basically, actually two advices, all the related to cash or profitability that you have given in this interview. One is keep working on your improving your unit economics. That is very important. Render them cash management chala important. Just to funding chese vallu unnaru kada valuations on paper pelutunnayi kada ani cheppi ee rendu vishayalu cash management no unit economics ee rendittini ignore chesthe ganaka ఎప్పుడైనా కూడా ఎప్పుడు దెబ్బ పడుద్దో తెలియదు, ఎప్పుడు వాల్యుయేషన్ పడిపోతుందో, ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో ఇన్వెస్టర్స్, ఎప్పుడు వచ్చి గొంతు మీద కూర్చుంటారో తెలియదు.
యాక్చువల్లీ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో స్మార్ట్. జనరలీ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ దే డోంట్ కమ్ బ్యాక్ అండ్ సిట్ ఆన్ యువర్ నెక్ బికాస్ దే నో ఇట్స్ ఎ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అండ్ దే హావ్ రిస్క్ ఇన్ ఇట్ అండ్ దే ఆర్ రెడీ ఫర్ ఇట్ అవుట్ ఆఫ్ లైక్ సే 20 ఇన్వెస్ట్మెంట్స్ దే డూ హార్డ్లీ లైక్ 2 ప్రొడక్ట్స్ విల్ బి సక్సెస్ఫుల్ and they are ready to kind of let go of that loss that is coming out of 18, right? So generally they have that kind of a risk appetite, but as an individual, are we ready for that kind of risk appetite is the question. And you need to be resilient, you need to be ready to have that kind of a mindset to cope up with failure, right?
Okay.
And that's also lacking. If you ask me, a lot of youngsters, I mean, it's not youngster or, you know, age.
Person. Yeah, it's not a question of age. It's a question of maturity there. Yeah.
Maturity.
Yeah. So maybe last question, unless you provoke me for something else.
Yeah.
Hybrid model, work from home, model, back to office model. ఈ డిబేట్ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాట్ వర్క్స్ ఫర్ కంపెనీస్ లైక్ యూ అండ్ ఇన్ వాట్ అండ్ వాట్ ఈస్ యువర్ view on what the larger companies are doing by insisting employees to come back to offices?
Yeah, I always kind of in favor of work from office, even before COVID. And there are like several situations where I have asked some of my talent, some of my close colleagues, even to leave the organization when they kind of suggested they wanted remote work. And that was the case even before COVID, right? COVID definitely put us through a situation where we were forced to work from off home kind of a thing. But then now, if you ask me, I think especially in our sector, in a technology sector, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఎ మస్ట్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, బికాస్ వీ లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ దర్ ఈస్ డెఫినెట్లీ దర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ద ఫ్లోర్ గెట్టింగ్ టు నో అబౌట్ అదర్ టీమ్స్ అదర్ ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ సాల్వింగ్. ఇట్స్ నాట్ జస్ట్ యూ అండ్ యువర్ టీమ్ హూ కెన్ వర్క్ ఇన్ ఎ సైలో అండ్ దెన్ థింక్ దట్ ఎస్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అండ్ ఇఫ్ యూ నోటీస్డ్ ఇట్స్ నాట్ లైక్ బిగ్ కంపెనీస్ ఆర్ కాలింగ్ దియర్ పీపుల్ బ్యాక్ టు ఆఫీస్. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాస్ట్ 2.5 ఇయర్స్ జస్ట్ ఇన్ బెంగళూరు అలోన్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ హ్యావ్ కాల్డ్ దేర్ పీపుల్ బ్యాక్ టు ఆఫీస్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద టెక్నాలజీ లైన్. Unless and until you have a policy, you have procedures in place to make that work from home happen, I think work from office is better for especially the young generation also. You know, today I am here because I got to work with like several industry leaders shoulder to shoulder, and because of their help, I am able to run a company, right? A lot of youngsters are not realizing that, right? And they need that kind of a help, and working from office will definitely give a better platform for them to, you know, forget about the company's ulterior motives and all. Even for individuals, I think they can get to learn more by working in office. By it's not just the technology, right? End of the day, if you want to become successful in your life, there are like lot of other skills that you need to learn. How do you negotiate with others? How do you convince others? How do you basically get your point across without, you know, so all these things, I think work from home will create a platform where people can nurture themselves and then take their careers forward.
Okay, so this is really the last question. So yes. Hyderabad lonu Bangalore lonu ee rendu place lo kuda no ecosystem neeku baane telusu startup ecosystem kabatti evaraina kottaga ఇలా ఎంటర్‌ప్రెన్యూర్ అవతారం ఎత్తాలి ఫ్యూచర్ అనుకునే వాళ్ళకి, వాడు కొంచెం అవగాహన పెంచుకోవడానికి కానీ లేకపోతే నెట్వర్కింగ్ చేసుకోవడానికి కానీ కొంచెం ఏమన్నా సలహాలు ఇవ్వగలవా? బెంగళూరులో బెంగళూరు బేస్డ్ కానీ హైదరాబాద్ బేస్డ్ పీపుల్ కానీ.
యాక్చువల్లీ బోత్ ద ఎకోసిస్టమ్స్ ఆర్ రియల్లీ డూయింగ్ వెల్. దర్ ఇస్ నథింగ్ లైక్ బెంగళూరు ఇస్ బెటర్ దాన్ హైదరాబాద్ కైండ్ ఆఫ్ థింగ్, ఆర్ హైదరాబాద్ ఇస్ బెటర్ దాన్ బెంగళూరు. ఇఫ్ యూ ఆస్క్ మీ, బోత్ are more or less same kind of a thing at this point. Maybe Hyderabad has some better advantages. You know, people are not that, you know, doing the job hopping kind of a thing. They are kind of happy at one place. If you take care of them, they're going to give that kind of commitment. Here in Bangalore, since you have like more number of startups, you know, the job hopping is difficult. I mean, is happening more frequently, and you have a problem with talent retention, right? But in both the places, like one of the main thing what I think I should appreciate both the governments is like they are doing a lot of things to support the ecosystem. If you go to Hyderabad, you have the T-Hub and other things. We have like a lot of friends in T-Hub. They conduct like sessions which kind of like educate people, bring awareness that these are the additional careers that you have in the startup industry. And same goes here, right? And a lot of these startups, they are also found a way to give back to the community. Even if you take Hyderabad or Bangalore, right? Successful startups are again creating some kind of a incubator kind of a setup wherein an aspiring entrepreneur can go and join that incubator program, where the founder, successful founder, will actually mentor them to build their product. So those kind of things are really happening in both in Hyderabad and Bangalore. So that way both are good. So yeah.
Okay, ingante resources nen cheppedi, okay, go to this kind of communities or meetups, aa type evanna chudtanu salaha.
Meetups, so ee madhya I am not going personally to meetups nowadays because like you have a full blown business to run and you don't find time to go. But generally speaking, majority of the meetups are virtual now. Post COVID, I'm not seeing that meetup community meeting in person so frequently, right? There are meetups happening, but at a industry level, like AWS conducting partner symposium, or some other platform doing something else kind of thing. Those kind of meetups are happening, but not necessarily a Python meetup and all that. But majority of these industry technology things also have their annual conferences. And in fact, Hyderabad is the hotbed right now for Python conference. They have been doing Python conference for last 3 times. This time it is coming back to Bangalore after 15 years. But definitely, you know, people need to be open for just don't go to the network just to get something out of that network, that meetup kind of thing. When you go to the network, especially these kind of meetup, one thing what we should also be cognizant of is, one, it is giving an opportunity to learn something from other people. But if you can also offer something to the people who are coming to the meetup, that would be a more valuable way of, networking with people. A lot of times what I noticed is, especially in the meetups, the information was one way, right? It was not two way, right? And it so happens like over a period of time, if you go to the meetup, you'll see only people seeking information. You don't see a value add where an experienced guy giving information to these seekers. And I see that happening more and more now. So if you're going, also bring a perspective that you can add the value to the meetup.
Yeah, good. So నేను ఈ షో నోట్స్ లో నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పెడతాను. సో ఐ హోప్ యు వోంట్ మైండ్ పీపుల్ రీచింగ్ అవుట్ టు యు ఫర్ అడ్వైస్ ఆర్ మెంటర్షిప్ ఆర్ వాట్ ఎవర్.
డెఫినెట్లీ ఆన్ లింక్డ్ఇన్ ఐ కెన్ డు ఎనీథింగ్, నాట్ నెసెసరీ బై షేరింగ్ ద నంబర్స్ అండ్ ఆల్, బట్ లింక్డ్ఇన్ yes, I can definitely spend time. Yeah,
good. So yeah. Thank you Satish.
Thank you.
కొంచెం చెమట పెట్టినట్టుంది, వెళ్ళి మూతి కడుక్కురా. సరే అయితే థ్యాంక్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హరివిల్లు పాడ్కాస్ట్ కమ్యూనిటీ. ఇట్స్ గ్రేట్ స్పీకింగ్ టు యు. ఓకేరా, బాయ్.
యా.